అనుశాసనంలో బంధించబడి ఉన్నటువంటి ఈ జీవితం ఒక విశేషమైనటువంటి ఉద్దేశం కోసం ప్రయోగించబడటానికి ప్రయత్నించటమే సాధన యొక్క ఉద్దేశం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రకృతి ఈ అవకాశాన్ని ఇస్తుంది. దుర్గాష్టమి నాడు, మహాదుర్గాష్టమి నాడు, దేవీ నవరాత్రులలో కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకు 2 నిమిషాల పాటు మీరు మౌనంగా ఉండగలిగితే ఆ గురువు మీకు ఏం చెప్పదలుచుకున్నాడో, మీ ద్వారా ఏం చేయించదలుచుకున్నాడో అది మీకు దోహపడదు, అది జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. మీకు ఇవాళే అర్థమైపోయింది అనుకోండి, మీరు సంవత్సరంలో ఏం చేయగలరో అది తప్పు. మీకేమీ అర్థం కాదు, మీరు మౌనంగా ఉంటారంటే ఆ 2 నిమిషాలలో జరగవలసిన లేదో జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు మీరు ఉపయోగించుకోగలిగితే రాబోయే మళ్లీ దుర్గాష్టమి వరకు మీ జీవితం చాలా విశేషమైనటువంటి ఉద్దేశంతో అతి స్పష్టమైనటువంటి నిర్ధారణలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడితో ఇవాళ మధ్యాహ్నం రాత్రి 12 గంటల నుంచి సాగుతుంది. ఆ ఒరవడి ఏమిటో, దానికి తగినటువంటి ప్రయత్నాలు మీరు ఎలా చేయాలో మనం అర్థం చేసుకుని ఆ టైం దగ్గర పడినప్పుడు ఎప్పుడు వాళ్ళు మౌనంగా ఉండమంటారో ఆ క్షణం నుంచి మనం మౌనంగా ఉందాం. ప్రకృతిలో ఖనిజస్థితి, వాళ్ళు, రప్పలు, కొండలు, అదొక స్థితి ఉంది, అదొక శోకనత్వం. హిమాలయాన్ని మనం చాలా గౌరవిస్తాం, బింధ పర్వతాన్ని మనం చాలా గౌరవిస్తాం, శ్రీశైలంలో ఉన్నటువంటి పర్వతాన్ని మనం చాలా గౌరవిస్తాం, వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్నటువంటి ఆ 7 కొండలకి చాలా విశిష్టమైనటువంటి గౌరవాన్ని మనం ఆపాదిస్తాం. కొన్ని వాళ్ళు చూపించబడతాయి దేవాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని చాలా అందంగా అద్భుతంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయి మొజాయిక్ స్టైల్, వాటిని బాత్రూమ్స్ లో వాడతాం. మనిషి జీవితంలో ఎలాగైతే ఆచూ కోట్లు ఉంటాయో, కొందరు మహాత్ములు, కొందరు పనికిరాని వాళ్ళు, కొందరు సాధారణ పురుషులు ఎలాగైతే ఉంటారో వాళ్ళల్లో కూడా అంతే కదా. దత్తస్వామి రూపంతో చెక్కబడినటువంటి రాయి, ఒక రాముడి రూపంలో చెక్కబడినటువంటి రాయి, దాని యొక్క విశిష్టత దానికి ఉంది. ఓ దేవాలయంలో ఉన్నటువంటి రాయి ముక్క, ఓ రోడ్డు మీద పడి ఉన్నటువంటి ఓ రాయి ముక్క, దేనిలో దానికి ఉంది అంతట రాళ్లకు కూడా మనకు ఉన్నటువంటి జాతకాలు ఉంటాయి. మహర్ జాతకాలు కలిగినటువంటి రాళ్ళు ఉంటాయి. కాశీలో ఉన్నటువంటి శివలింగం ఎంత అద్భుతమైనటువంటి భాగ్యానికి మంచి తీసుకున్నాం కదా మనం. ఈ ఖనిజ స్థితికి సంబంధించినటువంటి చేతనత్వము మన స్థూల శరీరంలో ఉంటుంది. కొంచెం ఆ వివరాన్ని అర్థం చేసుకోండి. ఏం చెప్తాను నేను, మనకు కూడా ఒక స్థూల శరీరం ఉంది, కనిపిస్తున్నటువంటి స్థూల శరీరము. ఈ శరీరము ఖనిజాలతో నిర్మింపబడి ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి అనేక ఖనిజాలలో ముఖ్యమైనటువంటి కొన్ని ఖనిజాలు, ముఖ్యంగా ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, కొంచెం క్లోరిన్, ఐడిన్, బ్రోమిన్ ఇంకే ముఖ్యంగా ఉండేవి. అతి స్వల్ప పరిణామంలో కొంత కాల్షియం, కొంత ఐరన్ ఖనిజాలు మన మానవ శరీరంలో ఉన్నాయి. ఈ ఖనిజాలను ఉపయోగించుకోవటం ఎలా అంటే మానవ శరీరాన్ని ఉపయోగించుకోవటం ఎలా, ఇది ఒక సమస్య. ఇందుకు ఇది ఒక సమస్య అవుతుంది. మనందరి జీవితాలలో స్థిరముగా కూర్చుని చేయవలసినటువంటి పనులు సకాలంలో ఏ విధంగా చేయాలో అలా చేయాలని అందరికీ ఉంటుంది. శరీరం ఉంది, ఇచ్చే పరిస్థితుల్లో దురాతో సహా అర్జునుడికి అదొక పేరు. ముద్రను జయించినటువంటి వాడు, ముద్ర అంటే సమయగుణం. సమయగుణం అంటే అంటే ప్రమాదము, ఆలస్యము, మోహము, ఇవి మూడు లక్షణాలు. ప్రమాదము ఏది చేయకూడదు అది చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించి చివరికి ఏది చేయకూడదు ఆ పని చేయాలనిపిస్తుంది. ఆలస్యము చేద్దాంలో తొందరైంది. మోహము దేని మీద అయితే ఆప్యాయత పెంచుకోకూడదు, ఏది అయితే అనవసరమో దాని మీద ఆప్యాయత పెంచుకోవడం. మన శరీరంలో ఉన్నటువంటి స్థూల శరీరంలో ఉన్నటువంటి ప్రమాదాలు ఈ మూడు. ఈ మూడు కాస్త జాగ్రత్తగా అతి జాగరూకతతో ఈ సంవత్సరం మొత్తం మళ్లీ పై సంవత్సరము దుర్గాష్టమి వరకు మీరు చూసుకోకండి, చూసుకోండి. ఒకటే ఆలస్యం. అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను, నేను తక్షణమే మీరు చేయాలి ఏ పనైనా. చేయలేని పరిస్థితి వస్తే లేదు, ఆరోగ్యం బాగలేదు, చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సామాజికమైనటువంటి నియమాలు ఉంటాయి, కొన్ని శాస్త్రాలు ఏర్పడుతున్నటువంటి నియమాలు ఉంటాయి, కొన్ని పనులు మనం చేయలేము కొన్నిసార్లు. అలాంటి పరిస్థితులు వదిలేసి మిగతా పడినప్పుడు ప్రకృతి గురువులు మనకు అందించినటువంటి కార్యక్రమాలలో ఎక్కువ పరిస్థితుల్లోనూ జాగు జరగకూడదు అన్నటువంటి ఒక సంకల్పం ఉన్నాడు మీరు తీసుకోండి. తక్షణమే చేస్తాం ఏ పనైనా, అది ఏ పనైనా కావచ్చు. బట్టలు చిరిగిపోయే కాస్త జోదుగునే చిరిగిపోయింది, కుట్టుకోవాలి దాన్ని. రేపు కుట్టుకోరు, ఆ క్షణమే కుట్టుకుంటారు. కానీ అది దాచీగతం చేసే పని ఉన్నప్పుడు తక్షణమే కుట్టుకోమన్నారు కదా మా స్థలం, అందుకని కుట్టుకుంటున్నాను అంటే అది ప్రమాదకరమైనటువంటి నిర్ణయం సమగుణంలో. ఇంకొక ఆధారణ మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా గుర్తించుకుంటూ తక్షణం అనేటువంటి భావన ఆచరణలో చూపించండి. అది ఏ విషయంలో కావచ్చు, పిల్లలకి స్కూళ్ళకి ఫీజు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, టెలిఫోన్ బిల్ కట్టాలి, ఏదైనా ఇవాళ బిల్ వస్తే అవాళే బిల్ కట్టేయటం. గ్యాస్ అయిపోయింది, వీలైతే అవాళే గ్యాస్ ఆర్డర్ ఇవ్వటం, వీలైతే చెక్ చేసుకోవటం. అంటే మీ జీవితాలలో సమయ గుణం యొక్క ప్రభావాన్ని ఎంత మీరు తగ్గించుకోగలుగుతారో అంత తగ్గించుకోండి. అదే మొదట నేను మీకు చెప్పేటటువంటి పాఠం రెండు. ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ తమోగుణం యొక్క ప్రభావంలో పని మొదలెడతాం మనం. పని మొదలెట్టే కానీ కాస్త అలా పశాలు చూసి రావాలని ఉంటుంది, ఒక కప్పు టీ తాగాలని ఉంటుంది, ఒక కప్పు కాఫీ తాగాలని, వాళ్ళ లేకపోతే మిమ్మల్ని బలవంతం చేసేవాళ్ళు ఉంటారు, డిస్టర్బ్ చేసేవాళ్ళు. పని మొదలెడితే భోజనానికి పైనైనా మీరు నివేశించటే పడిపోవచ్చు తప్ప. ఒక బంధువులు వచ్చారు ఈ రంగపట్టి వాళ్ళ భోజనం అభ్యర్థం చేస్తే అనుకోకండి, భగవంతుడితో సమానం అభ్యర్థి అంతట కామన్ సెన్స్ ఉపయోగించుకుంటే మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలలో ఒక పని మొదలొచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ పని పూర్తయితే తప్ప ఆ పని వదిలిపెట్టకండి. సాధ్యమైనంత వరకు అన్నాయి. మీరు పెద్ద మహాపురాణం చదవాలనుకోండి 2000 పేజీలు, అది ఎలా మీరు చదవలేరు ఒక పూర్తిలో ఒక రోజులో. కానీ ఆ భావన అర్థమైతేనే ఏదైనా ఒక విషయాన్ని చేతిలోకి మీరు తీసుకుంటే ఏ విషయమైనా సరే ఇప్పుడు గాయత్రి మహావిద్యాన్ని చదివారు మీరు వారం రోజుల్లో, నవరాత్రులు కనుక మీరు నాకు చెప్పలేదు మీరేం చదివారు 3 రోజుల నుంచి, నేను చెప్పటం అయిపోయాక వారం రోజుల్లో మీరు చదివిస్తున్నారు కదా, ఆ చదివినటువంటి ఆ గాయత్రి మహావిద్యానంలో ఏం చదివారు? ఇంకోట అలాంటివి వస్తాయి, ఏదో పెద్ద అవాంతరం వస్తుంటుంది కృతజ్ఞతకు, ఇంకోటైతే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది. మీరు గీతలు తీసుకోవటం నేర్చుకోండి. మానవ శరీరం లభించిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ 1.4 సంవత్సరాల కాలము మిగిలింది, చాలా బాగా ఉపయోగించుకున్నామని, లేకపోతే ఈ పరిస్థితి రాదు. నేను వికరిస్తున్నామని చెప్పడం నేను నిజంగానే చెప్తున్నా, లేకపోతే ఇక్కడ కూర్చుంటామని ఈ టైంకి. కానీ అది సరిపోదు, డబ్బు మార్కు వస్తాయనిపిస్తుంది, డబ్బు మీద మార్కు కావాలనిపిస్తుంది, డబ్బు మీద వస్తే ఆనందంలో చెప్తున్నాను. మిగతా మానవ జాతిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాల కంటే, ప్రాణుల కంటే, అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల కంటే మీకు ఎక్కువ అవగాహన ఉంది, అందులో డౌట్ లేదు కదా. కానీ ఆ అవగాహన మీరు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నారు అది ఆ తమోగుణం యొక్క ఆలస్యం నిద్ర, దాని ప్రభావాలను నేను చేయలేకపోతున్నా. దీన్ని ఈ క్షణం నుంచి ఈ సంవత్సరంలో ఈ ఆలస్య నిద్ర మోహాన్ని నా దరిదాపులకు రానివ్వని అనేటువంటి ఒక సంకల్పం. ఈ సంకల్పంతోనే దుర్గా సప్తశతిలో మహాకాళి బ్రహ్మ చరిత్రంలో క్రీమ్ అనేటటువంటి బీజం యొక్క వివరణగా మధు కైతభవత జరిగింది. ఏ విధంగా జరిగింది? మహావిష్ణువు నిద్రపోతున్నాడు, నేనే కాదు నిద్రపోయేది పాపం, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన నిద్రపోయిందని ఆయన పని చేసేది లేడు, ఏం చేసేది లేడు, ఆయన బిడ్డలంటి బ్రహ్మదేవుని పుట్టించేది లేడు, నిద్రపోయేది. ఇంకా బ్రహ్మదేవుడు ఏం చేయాలి? సృష్టి చేయాలి. సృష్టి చేయాలి అంటే నిద్రపోతూ ఉన్నటువంటి విష్ణువు యొక్క చెవుల నుంచి మధు కైతరులు అనేటటువంటి ఇద్దరు దైత్యులు బయటకు వస్తారు, సృష్టి కార్యక్రమానికి అడ్డుపడతారు. నిద్రాస్థితిలో ప్రమాదకరమైనటువంటి స్థితులలో మనసు ఇంకో చోట ఉన్నప్పుడు విన్నటువంటి శబ్దాలు ఎప్పుడు కూడా తక్కువ అవుతాయి. శబ్దం ద్వారా సృష్టి ఉత్పత్తి అవుతుందని కదా చెప్తున్నాం. గాయత్రి మంత్రం యొక్క శబ్దోచ్చారణలో గాయత్రి మంత్రం ఎంత శబ్దోచ్చారణ చేస్తున్నా కూడా పరిపాలనా శక్తి నిద్రపోతుంది కనుక సృష్టి కార్యక్రమాలను చేయలేకపోయాడు. చేయలేకపోవటానికి కారణం ఏంటో విన్నది ఆచరణలో పెట్టలేకపోయాడు. దాన్ని పెట్టడానికి ఆయన తపస్సు చేశాడు. తపస్సు ఏ విధంగా చేశాడు? నిద్రాదేవిని ఉపాసన చేశాడు, నిద్రను ఉపయోగించుకోవటానికి శోషణ చేశాడు. మీకు స్తోత్రం వస్తుంది నిద్రాదేవి మీద. మరి దేవీ చరిత్ర మీరు చుట్టి ఉంటే మధ్యలో బ్రహ్మ విశ్వదేవుని మేల్కొల్పటానికి విశ్వదేవుని మీద ఆరోహించినటువంటి నిద్రాదేవిని స్థుతిస్తాడు. తల్లి నీ మహామహితే నిండవు, నేనంట నువ్వు మాత్రమే నా మీద దయచేసి రావటం విశ్వదేవుని ఎరువు, లేకపోతే నా పని జరగదు. ఇప్పుడు మొదట అయితే కదా ఈనాడు రాత్రి జరగాలి అష్టమి మహిషాసుర మధ్యని అనేటటువంటి స్వరూపంలో జరిగేటటువంటి ఆ వ్యవహారాన్ని సమాజాన్ని పూర్తిగా జయించిన తర్వాత మహాలక్ష్మి మహాలక్ష్మి ఏం చేస్తుంది? వనరులు సమకూర్చటం మొదలవుతాం. నేను నిద్రలేసాను, నిద్ర ఎవరు పెట్టుకున్నా బిజినెస్ లేదు. బిజినెస్ మీద నిద్ర పెట్టాలి కదా, పడుతున్నా కూడా వాడికి అదే వస్తూ ఉంటాయి. ఇక్కడ పరిస్థితి పడతాడు, డాక్టర్ దగ్గర పరిగెడతాడు. కాస్త మీరు నిద్రను ఇచ్చగలిగితే బాగుంటుంది. ప్రతిదానికే అంటే వాడు ఏవో దాంట్లో అయితే వాడు పైకి రావాలని అంటున్నాడు. నిద్రను జయిస్తాడు, నిద్రను జయించాక ఏ స్థితికి వెళ్తాడు? రెండో అతీత రెండో స్థితి ఇంకొక నిద్రపడ్డాడు. వనరులన్నీ సమకూర్చుకుంటూనే ఉంటాడు. ఒక ఇల్లు కొన్నాడు, రెండో ఇల్లు కొంటాడు, రెండు ఇల్లు కొన్నాడు, మూడో ఇల్లు కొంటాడు, ఓ టీవీ కొన్నాడు, ఇంకో టీవీ కొంటాడు. ఈ విధంగా ఒక టీవీ ఉంటే ఇంకో దాంట్లో ఇంకో టీవీ. వనరులు అన్నింటినీ సమకూర్చుకుంటాడు. మహాలక్ష్మి అంటే సంపత్తి, కావలసినటువంటి వనరులు సంపాదించుకుంటాడు. సంపాదించుకుంటే సంపాదించుకుంటే ఏ స్థితిలోకి మనం వెళ్తామంటే అసలు ఆ వనరులు ఎందుకు సంపాదించుకుంటున్నామో మర్చిపోతాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏముంది? నా కుర్రవాడు ఇంజనీరింగ్ చదవాలి, నా కుర్రవాడు డాక్టర్ అవ్వాలి, చాలా డబ్బు ఉన్నటువంటి వాడు మా కూతురికి భర్తగా రావాలి, లేకపోతే మా కొడుకు చాలా మంచి ఉద్యోగం రావాలి. అంతా కరెక్ట్. ఈ కోరికల్లో తప్పు లేదు, కావాల్సిందే కూడా. ఇంకేంటే భగవంతుడు అంటేనే సంపూర్ణ సృష్టి యొక్క అధిపతి. ఆ భగవంతుడి యొక్క ఉపాసకుల్లో భగవంతుడి యొక్క లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి. కోరికలు కోరుకోవటంలో, సుఖంగా జీవించటంలో, వనరు సంపాదించుకోవటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. సంపాదించడం లేకపోవడం శాతకాంతనం. శాతకాంతనానికి భగవంతుడి భక్తి అనేటువంటి మనిషికి మనం చేస్తాం. కానీ నేను చెప్తాను ఏంటన్నారు, ఇప్పుడు వనరులు మీరు సంపాదించుకుంటున్నారు బాగానే ఉంది, కానీ అతి ముఖ్యమైనటువంటి వనరులు మీకు భగవత్వ సాధితంగా భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు మీకు ఉన్నాయి. శరీరం ఉంది, ఎవరు ఇచ్చారు మీకు? భగవంతుడు ఇచ్చారు. ఈ శరీరాన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నాం మనం? అసలు ఈ శరీరాన్ని మనం ఎప్పుడైనా ఉపయోగించుకుంటున్నాము? ఈ ప్రశ్న మనం నిరంతరం ఈ సంవత్సరం వేసుకుంటూ ఉండాలి. ఏమి కళ్ళు ఉన్నాయి, పెయిన్ ఉన్నాయి, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి మన వనరులు. ఇంకా ఏది సంపాదించుకున్నా దీంతోనే సంపాదించుకుంటాం మనం. అందుకే గాయత్రిని ఐదు ముఖాలు గల పది చేతుల గలటువంటి మహాశక్తిగా వర్ణిస్తాం. సావిత్రి మహాశక్తిగా, కంసముఖి దేవతగా, పది భుజాలు కలిగినటువంటి దేవతగా వర్ణిస్తాం. అంతకంటే ఎక్కువ లేవు, అంతకంటే ఎక్కువ మీరు చేయలేరు. మీరు పొందగలిగినటువంటి సంపూర్ణమైనటువంటి వనరులు, ప్రకృతి యొక్క కోశాగారము, ప్రకృతి యొక్క సమస్త సంపద ఐదు రకాలైనటువంటి కోశాలుగా మనం విభజించుకోవచ్చు. వాటిని ఐదు కోశాలు అంటాం మనం. కోశాలంటే మన శరీరాలను కాదు అర్థం. అక్కడ ఐదు రకాలైనటువంటి కోశాలు లేవు. కోశాలంటే ప్రజాహస్. కానీ ఈ కోశాలన్నీ ఎలా ఉంటాయంటే ఖర్చు రూపే ఉంటాం మేము చాలాసార్లు. ఆ కథ చదివినప్పుడల్లా కూడా ఆ కథ అర్థమయ్యే అర్థం కానట్టు ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది నా పరిస్థితి. ఒక రాజాభిరాజు మహాచక్రవర్తి, ఇరవై రాజుగా వాళ్ళ వంశంలో అందరి చక్రవర్తులు. కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నుకునేటువంటి ప్రధానమంత్రి, ఇంకా అంతకంటే మించిన తెలియనటువంటి వాడు ప్రపంచంలో లేకుండా ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు, అందిస్తున్నది. అంతేత వాళ్ళు రాజాభిరాజులు అయ్యారు. ఒకనొక కాలంలో, ఒకనొక ఆ వంశానికి చెందినటువంటి మహాచక్రవర్తి కాలంలో ప్రధానమంత్రి చనిపోయాడు. ఇప్పుడు ఎవరైనా ప్రధానమంత్రి, ప్రపంచంలో అందరికంటే చాలా తెలియనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలి. ఆర్జీల అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ జరగాల్సిన ప్రకటన అంతా జరిగిన తర్వాత నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఫైనల్ టెస్ట్ నలుగురిని ప్రధానమంత్రి చేయలేరు కదా. ఎవరో ఒకరే ఉంటారు, మిగతా అందరూ కూడా మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అవ్వరు. నలుగురిని ప్రధానమంత్రి చేయాలి అని అనుకున్నప్పుడు సరే మీకు రేపు పొద్దున్న నేను టెస్ట్ చెప్తాను, మీరందరూ కూడా ఎవరితోనూ మాట్లాడకండి, ఎవరికి ఇవ్వబడినటువంటి గెస్ట్ హౌస్ లో మీరు ఉండండి. ప్రైమ్ మినిస్టర్ పోస్టులు సెలెక్ట్ కాబోతున్నటువంటి వ్యక్తులకు ఎన్ని రకాలైనటువంటి సుఖాలు ఇస్తారు కదా, అని ఇచ్చేది రాజు. మొత్తం పరీక్ష ఒక రూమర్, ఏమనంటే సుఖారబాబు గారు ఏంటి పెద్ద పరిచయం పెట్టబోటం లేదు రాజు, ఓ స్పెషల్ తాళం తయారు చేశాడు రాజు, ఆ తాళాన్ని ఎవరైతే తెలగలుగుతారో వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని ఇటువంటి పరిష్కారానికి నలుగురు. కానీ సుఖారు ఏమి ఏది నిజమో ఏది అబద్దం ఎలా తెలుస్తుంది? అందువల్ల ఏం చేశారు? ఎన్ని రకాలైనటువంటి తాళించేదన్నా గాజేజీలాకు అలీఘర్ తాళాలు, ఈ తాళాలు ఆ తాళాలు అన్ని తెప్పించుకున్నారు వాళ్ళు. అవి ఉంది ఎలా ఉంటుంది, ఏం మ్యాజిక్లు ఉంటాయి, ఎలా చేయాలి అన్ని తీశారు. మళ్ళా అనుమానం, అసలు అది పరీక్ష కాదేమో, అసలు అలాంటి ప్రశ్న ఎందుకు ఇస్తాడు? ముగ్గురు తాళాల మీద విసర్జన నిద్రపోయారు రాత్రి. దుర్గాష్టమి రాత్రి ఉంటున్నది, మేలుకుంటే డబుల్ లాభమని. నాలుగో వాడు కసేపు చూశాడు, తర్వాత వాడు నిద్రొచ్చింది, నిద్రపోయాడు. మహాకాళి ఆవరణ చూస్తుంది, సమాజం వాడి మీద ఆవరించింది, నిద్రపోయాడు. తక్కువ వాళ్ళు అడిగారు, అదేంటి మరి మీ ప్రిపేరయ్యా ఏం చేస్తాం, నాకేం ప్రిపేర్ అవ్వాలని లేదు, నేను నిద్రపోతాను అన్నారు. సరే అవుతుంది, తెల్లవారింది, పరీక్షలు లేరు, ప్రిపేర్ నిజమైంది. అదే టెస్ట్ వాళ్ళకి చాలా పెద్ద తాళం, వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి తాళం తాళం వేసింది తలుపులకి తెరవాలి. దాన్ని దీన్ని తెప్పించుకున్నటువంటి తాళం చోళ యొక్క క్యాట్లాగ్లో కానీ, వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి క్యాట్లాగ్లో కానీ అంత పెద్ద తాళం వాళ్ళు చూడలేదు. ఇంకా రెండు పుష్పాలు తిరగటం మొదలవుతారు, ఏమవుతుంది ఏమవుతుంది ఎలా అవుతుంది అని. నాలుగో వాడు మాత్రం వేస్తే బదులు వెళ్ళాడు, వీళ్ళు పుష్పాలు తీసుకుంటే చూసాడు తాళం వేశారు. ఒక తాళం వేసింటే అక్కడ తాళం అయితే వెళ్ళాడు ఉంది, కానీ అక్కడ పోయి వేసలేదు. అక్కడ తాళం తలుపులు తెచ్చుకున్నది బయట వెళ్ళిపోయాడు. సరే మిగతా అందరూ యాజ్ యూజువల్ లోపల మండిపోయినా కలిసి మాత్రం చాలా అభినందించి కంగ్రాచులేషన్, మీ అంత పరిశాఖ మాకు లేదు, నాకు తెలిసిన నిద్రపోయినప్పుడే మీకు సమీక్షం తెలుసుకుని పేపర్ అవుట్ అయిపోయిందని మీద మనసులో అనుకుని పైకంతా అనుకుని చివరికి అడిగారు. అన్ని నువ్వు ఏం చేశాను, ఎలా తాళం చేశారు? సరే లేదు, నేను దగ్గరికి వెళ్ళి చూశాను, నేను తాళం వేసింది అనుకున్నాడు, తాళం వేసలేదు అక్కడ అని. ఒక్కొక్కసారి మన పంచకోశాలలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం అనుకుంటాం తాళం వేసిందని భయంకరమైనటువంటి సాధన చేసేస్తూ ఉంటాం, అది చేసేస్తూ ఉంటాం, ఇది చేసేస్తూ ఉంటాం. అసలు తాళం లేదని కాస్త తీసుకుని వేశారు, అసలు అంత గందరగోళం పడక్క లేదేమో. సజ్జనమైనటువంటి అవగాహన జీవితం మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కనుక మీకు ఏర్పడితే అసలు ఏ తాళించేది అక్కర్లేదు, ఏ సాధనం అక్కర్లేదు. మహాలక్ష్మి సాధన ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంపూర్ణ సంపత్తి కేవలము మానవుడి యొక్క పరిణామ క్రమానికి ఉపయోగపడటానికి మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కరెక్ట్ మాత్రం కాదు అది, కానీ మన దృష్టికోణంలో సాధకులుగా ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి మనం ఇది నిజం అనుకోవచ్చు. ఏది నిజం అనుకోవచ్చు? మీరు ఏ విధమైనటువంటి సంపత్తి కొరకు ప్రయత్నించక్కర్లేదు. ప్రకృతి తన వనరుల మీద ఏ విధమైనటువంటి తాళాలు వేయలేదు. ప్రకృతిలో ఉన్నటువంటి వనరుల్ని మీరు ఉపయోగించుకోలేకపోవటానికి కారణం ఏంటి అంటే, ఉపయోగించుకోవటానికి తగిన అర్హత మీకు లేదేమో అనేటటువంటి ఒక భ్రమ మాత్రమే. మహాలక్ష్మి సాధనకి ఈ భావన చాలా ఉపయోగపడుతుంది. దానిని మీకు నేచురల్ వాల్యూస్ రైట్ అనేటటువంటి ఒక ఫార్ములాతో మీకు అందించండి, చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్నది. శరీరం మనం నిర్మించడమే, ఇంత అద్భుతమైనటువంటి శరీరం నిర్మించుకోవాలి అంటే శాస్త్రజ్ఞుల ప్రకారమే చూస్తున్న కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది భౌతిక శాస్త్రజ్ఞుల దృష్టిలో. అంటే ఈ విధమైనటువంటి శరీర నిర్మాణం మనం నిర్మించుకోవడానికి మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామన్నమాట, కనీసం 10 లక్షల సంవత్సరాలు మినిమం, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే 10 లక్షలు ఉంటే మీకు తెలుసు. 10 లక్షల సంవత్సరాలు కష్టపడి ఏర్పరచుకున్నటువంటి శరీరము దేనికోసం ఏర్పరచుకుని ఉంటాం అన్న అవగాహన రావటం లేదు మనకి. 10 లక్షల సంవత్సరాలు మినిమం మనము ఈ ప్రకృతి యొక్క విశాల కాలచక్ర బ్రహ్మంలో గడిపి ఉంటారు. ఖనిజ స్థితి నుంచి ముందుగా ఉత్పత్తి స్థితికి వచ్చి కూడా ఇందాక నుంచి వారి శక్తికి వ్యాప శక్తికి వాటికి ఉండేటటువంటి గొప్పతనాలు వాటికి ఉండేటటువంటి బాధలు వాటికి ఉన్నాయి. చేసుకుంటుంది అనుకోండి దాని బాధను దానికి మాట్లాడితే రెండం ముట్టు వేసేస్తూ ఉంటారు. మనుషులాగే కొంతమంది గంధంలాగా అడిగిపోతూ ఉంటారు. గంధంకి అంతేగా పాపం సువాసన అవుతుంది దాని ధర్మ. ఇంకొక ఖనిజానికి ఏ విధంగా అయితే మానవీయ జగత్తులో ఉన్నటువంటి జాతక చిత్రం ఉంటుందో వృక్షానికి ఉంది. వృక్షానికి ఉన్నట్టు జంతువులకి ఉంది. జంతువులకు ఉన్నట్టు జంతువులలో సర్వప్రధమదైన అది చిత్రం ఉంటే నాకు ఇంతవరకు అర్థం కాలే. జంతువు నాం నవజన్మ దుర్లభం అన్నది నాకు అర్థం కాలే. శిరోమణి జంతువులలో ఎవడు ఇంకోటి జంతువులలో శిరోమణి అయ్యాను అంటే రెండు రకాలుగాను అటు పరమ మూర్ఖత్వంలో కూడా అటు మామూలుగా కూడా నిల్లా మిశ్రద్ది గుర్తిస్తూ ఉంటాడు. చాలా సమయం చాలా మంచి వాళ్ళ భార్యలందరూ పరమదైవాళ్ళు అవుతూ ఉంటారు. ఆయన భార్య కూడా పరమదైవాళ్ళు. మూడు బంగారు నాణాలు ఇచ్చి మూడు గాడిదని కొనుక్కురమ్మండి. ఎందుకు కొనుక్కురమ్మందో మిమ్మల్ని తెలియదు కానీ ఆయన కొనుక్కొచ్చాడు. ఎంత మూర్ఖుడైనా అందులో శ్రద్ధ కొంచెం తెలియచ్చింది. నడవటం ఎందుకని ఒక గాడిద మీద తను ఇచ్చి కూర్చున్నాడు. మిగతా రెండు గాడిలు మనకు అతను వస్తున్నాయి. ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంటి దగ్గరకు వచ్చాక అతనికి గుర్తొచ్చింది. భార్య చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండి నువ్వు మోసపోతావు నీకు తెలీదు. మూడు బంగారు నాణాలు నీకు ఇచ్చాను నేను. నువ్వు మోసపోతావేమో చాలా మంది మోసగాళ్ళు ఉన్నారు మూడు గాడిదలు తీసుకురావాలి అందుక లెక్క పెట్టుకుంటున్నాడు. ఒక గాడిద మీద ఇడి కూర్చున్నాడు. దాని వల్ల లెక్క పెట్టడమే ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా రెండు గాడిదలే. ఇంటి దగ్గరికి వచ్చింది పారిపోలేదు. సరే తలుపు తట్టాడు. భార్య వచ్చి తలుపు తీసింది. నువ్వే అనుకోకు నాకు తెలుసు నాకు లెక్కలు చాలా బాగా వచ్చి నేను లెక్క పెట్టుకున్నాను. మరి ఎక్కడో ఒక బంగారు నాణం పోయి ఉంటుంది నేను రెండు గాడిదలే చెప్పాను అని ఇంకా పెడుతుంది. ఇంకైతే చేతిలో ఉన్నది విషయటం అది అలవాటైన అది అనుకున్నట్ట. ఎప్పుడూ జరిగినదింటే ఆ రోజు జరిగింది. తాగుడు మళ్ళీ ఉండదు నవ్వండి. మూడు గాడిదలే కర్మ నా ముందు నాలుగు గాడిదలు కనిపిస్తున్నారు అంది. ప్రకృతిలో మనం కూడా గాడిదల్లాగే ముల్లా నశ్రుద్ధంలాగే లేనిపోయినటువంటి బాధ్యతలు మనం చుట్టూ పెట్టుకుని అవి బాధ్యతలు అనుకుని పరమ ముఖ్యంగా అసలైనటువంటి లక్ష్యాన్ని మర్చిపోయామేమో కొంచెం ఆలోచించుకోండి. మర్చిపోయాం కానీ మర్చిపోయంలో తొందరపాటులో తప్పు చేస్తున్నాను. అంచేత బాధ్యతలన్నీ ఎదురేసి మీరు పరిగెడతాను అంటే ఖచ్చితంగా పరిగెట్టండి. ఎక్కడికో తెలుసుకుని పరిగెట్టండి. వైజాగ్ వెళ్ళినటువంటి నౌకర్లాగా మాత్రం పరిగెట్టకండి. కథ చెప్తూ ఉంటాను కదా నేను. ఖచ్చితంగా బాధ్యతలన్నీ వదిలేయండి. ఖచ్చితంగా పెళ్ళాం పిల్లలన్నీ వదిలేయండి. ఉద్యోగాలు మానేయండి. అన్నీ చేసే నాకేం అభ్యంతరమే. కానీ మానేసి ఏం చేయబోతున్నారో నాకు చెప్పలేదు. మీరు మానేసి ఏదైనా నిజంగా ఇంతకంటే గొప్ప పనులు మీరు చేయగలిగితే ఖచ్చితంగా మానేయాలి.